వార్షికోత్సవం గురించి కొంతమంది పెద్దలు మాట్లాడినారు. ఈ ఆదివారం సమావేశాలు ప్రత్యేకంగా ఒక ఉద్దేశంతో కానీ ఒక పర్పస్ తోటి కానీ ఒక ప్రణాళిక బద్దంగా కానీ ఏర్పాటు చేయబడలేదు. మొట్టమొదటిలో వద్దామని పాలన రామచంద్రరావు గారు బిజినెస్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన ప్రతి ఆదివారం వచ్చి ఎవరైనా ఇంటికంటే వచ్చి కూర్చున్నారు. ఏదో నాకు తెచ్చింది ఏదో చెప్పేవాడిని రామచంద్రరావు గారు చాలా శ్రద్ధగా భక్తిగా ప్రతి ఆదివారం కూడా ఆదివారం సెలవు కాబట్టి కొట్టికి పద్యాన్ని పాలించి రామచంద్రరావు గారు వస్తూ ఉన్నారు. ఇంత శ్రద్ధగా వస్తున్నారని నేను కూడా ప్రతి ఆదివారం కూడా ఆయన వచ్చే టైంకి ఇంటికాడ ఉండి ఏదో 2 గంటలు 3 గంటలు రామచంద్రరావు గారు కొడుతూ ఉండేవాడిని. రామచంద్రరావు గారు వస్తున్నారని చింతపల్లి నుంచి అప్పలరావు గారు కాపారం సుమానరావు గారు కూడా రావటం ప్రారంభించారు. తర్వాత వారిని చూసి మిగతా ఊళ్ళో కూడా కొంతమంది భక్తులు ఆదివారం కూర్చుంటున్నామని మిగతా భక్తులు కూడా ఆదివారం నాడు రావటం ప్రారంభించారు. మా ఇంటి దగ్గర సుమారు 5-6 నెలలు ఈ సమావేశాలు జరిగినాయి. తర్వాత ఇక్కడ పెట్టి సంవత్సరం అయినా కూడా నాకు తెలియదు. మీరేం డేట్ నోట్ చేసుకోవాలి పోస్ట్ మాస్టర్ చెప్పారు. ఏమన్నా పోయి మా పోస్ట్ ఆఫీస్లో పెట్టి నేను డేట్ నోట్ చేసుకున్నాను సంవత్సరం అయినా. అంతేది వార్షికోత్సవం చేస్తున్నారు కానీ నాకు వార్షికోత్సవం గుర్తు కూడా లేదు. అసలు డేటే నేను నోట్ చేసుకోలేదు. అంటే ఇది ఒక పర్పస్ గా మటుకి ఏదో ఇక్కడ బాగు చేద్దామని ఆ రకంగా ఏర్పాటు చేయలేదు. ఇక్కడ మాస్టర్ చెప్పినట్టు మొట్టమొదటి గదిలో 10 మంది కూర్చుని వాళ్ళం, తర్వాత ఈ గదిలో 10 మంది కూర్చున్నాం, తర్వాత జన చేతులు పనిచేయటం ఈ సమావేశం అయ్యటం ఇది జరిగింది. అంత కాల ప్రవాహంలో 1 సంవత్సరం అంటే ఎక్కువే కాదు. ఒక మనిషి జీవితంలో 1 సంవత్సరం పరిగణలోకి వస్తుంది కానీ అనంత కాల ప్రవాహంలో ఒక దేశం యొక్క చరిత్రలో కానీ కాలం యొక్క ప్రవాహంలో కానీ 1 సంవత్సరం అంటే పెద్ద ఎక్కువే కాదు. ఒక మనిషి చరిత్రలో 1 సంవత్సరం అంటే ఎక్కువే ఉండొచ్చు. ఇది వార్షికోత్సవం సందర్భంలో చెప్పే మాట. తర్వాత నా జన్మదినం అని ఇది కూడా ఇక్కడ 4 మాటలు చెప్పాను. నా శరీరం జన్మిస్తే కొమ్మరులో జన్మదినం అంటే శరీరానికి 50 సంవత్సరాలు వచ్చినాయి. 50 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలకు పూర్వం మనం లేవని కాదు. ఈ శరీరానికి 50 సంవత్సరాలు అయితే నేనేమనుకుంటున్నా అంటే నాకు 40 సంవత్సరాల వయసు అనుకుంటున్నాను. ఈ శరీరానికి 50 సంవత్సరాలు కానీ నాకు వయసు మరి 40 సంవత్సరాలు అనుకుంటున్నాను. లెక్క ఏమైనా తీసి అసలు ఏమైనా తప్పు తీసేలా లెక్క తెలియటం లేదా అంటే నాకు ఇంచుమించు 1 సంవత్సరం ఇంచుమించులో తేడా వచ్చి నాకు భగవంతుడు పరిచయం అయితే 40 సంవత్సరాలు అంటే భగవాన్ నన్ను ఆశీర్వించి భగవాన్ యొక్క ఫోన్లు తీసుకుంది 5 సంవత్సరాలు అంచేత దాన్ని మారిస్తే బియ్యం బియ్యం కింద చెట్టు చెట్టు కింద తౌరు తౌరు కింద తీసేసినట్టు అలాగా నా 50 సంవత్సరాల జీవితంలో 5 సంవత్సరాలు తీసేస్తే ఇంకో 5 సంవత్సరాలు ఇప్పుడు నాకు ఇంకో 5 సంవత్సరాలు నాకు లెక్కలో తీసుకోవచ్చు. 5 సంవత్సరాలు వదిలేయచ్చు. శరీరానికి 50 సంవత్సరాలు ఉండొచ్చు కానీ వయసు 5 సంవత్సరాలు. ఎందుకంటే భగవంతుడు నాకు సంబంధం ఏర్పడి 5 సంవత్సరాలు అయిన తర్వాత అసలు జన్మ అంటే ఈ శరీరం జన్మించడం జన్మ కాదు, ఈ శరీరం మరణించడం మరణం కాదు. బాగా మీరు అర్థం చేస్తారు. ఈ ఒకే వాక్యం మీకు వంట పడితే సరిపోతుంది. ఈరోజు ఈ శరీరం జన్మించినప్పుడు అది జన్మ కాదు, ఈ శరీరం మరణించినప్పుడు మరణం కాదు. మరి జన్మ ఎప్పుడు? మనకు ఎప్పుడైతే అహంకారం పుట్టిందో అప్పుడు మనకి జన్మ వచ్చింది. నాలో ఎప్పుడైతే అహంకారం కలిగిందో, నేను పరమాత్మను ఎప్పుడైతే మర్చిపోయానో, నాకు ఎప్పుడైతే అహంకారం కలిగిందో అహంకారం పుట్టిందో నేను పుట్టాను. ఈ శరీరం పుట్టినప్పుడు నేను పుట్టలేదు. నేను అహంకారం పుట్టినప్పుడు నేను పుట్టాను కానీ శరీరం పుట్టినప్పుడు పుట్టడం కాదు. ఇదో అహంకారం పుట్టినప్పుడే మనిషి పుడతాడు. నాకేం నాదే కాదు, నీకే నీకేనా నాకేనా ఎవరికైనా అదే చెప్తాను. అది ఎప్పుడు మరణిస్తాడు? ఈ శరీరం మరణించినప్పుడు మరణం అబద్ధం. అది ఈ శరీరం మరణించినప్పుడు మరణం అది అబద్ధం. అహంకారం ఎప్పుడైతే పోయిందో ఆ రోజున మరణించినట్టు. అది అహంకారం పుట్టినప్పుడు ఆ వ్యక్తి జన్మించినట్టు, అహంకారం పోయినప్పుడు అహంకారం మరణించినప్పుడు అతను మరణించినట్లే. శరీరంతో ఎట్టి సంబంధం లేదు. శరీరానికి వచ్చిన జన్మ జన్మ కాదు, శరీరానికి వచ్చిన మరణం మరణం కాదు. అహంకారానికి వచ్చిన జన్మ జన్మ, అహంకారం మరణించినప్పుడు మరణం. అంటే ఆచార్య వారు ఏమని చెప్పారంటే, ఎవరైనా మరణిస్తే మనం వెలిపించక్కర్లేదు అన్నాడు. ఎవరైనా మరణిస్తే మనం వెలిపించక్కర్లేదు అని ఆచార్య స్వామిలా చెప్పారు. ఎందుకంటే మరణించిన వాడు తిరిగి జన్మిస్తున్నాడు, జన్మించేవాడి గురించి ఏడవడం ఎందుకు అన్నాడు. ప్రతి వాడు మరణించే ప్రతి మనిషి తిరిగి పుడుతున్నాడు. అంటే తిరిగి పుట్టేవాడి గురించి ఏడవడం ఎందుకు? అంటే శరీరం మరణించడం కాదు, అహంకారం మరణించాలి. అహంకారం మరణిస్తే అది వాడు మరణించినట్లు లెక్క. అహంకారం మరణించలేదు అనుకోండి, శరీరం మరణించిందనుకోండి, వాడి తిరిగి శరీరం వస్తుంది కాబట్టి అది వాడికి ఇంత మరణించింది లెక్క కాదు. వాడికి ఇందులో చిన్న రహస్యం అనేది మీకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనలో ఉన్న నిజమైన ఆత్మకి శరీరం అక్కర్లేదు. మరి ఇది శరీరం ఎవరికి కావాలి? మనలో ఉన్న అహంకారానికి శరీరం కావాలి. అంటే అది మరణించే వరకు దాని శరీరాలు వస్తాయి. ఇది మీరు అర్థం. మనలో నిజమైన ఆత్మకి శరీరం అక్కర్లేదు. ఎవరికి శరీరం కావాలి? లోపల మనకున్న అహంకారానికి శరీరం కావాలి. అది ఏం చేస్తున్నాను? సైకిల్ పోతే కొత్త సైకిల్ కొనుక్కుంటాం, చీర చిరిగిపోతే కొత్త చీర కొనుక్కుంటాం. ఇంకా చీర కట్టేవాళ్ళు మనం ఉన్నాం కదా, అంటే చీర మళ్ళీ కొనుక్కుంటున్నాం. అదేవిధంగా అహంకారం ఉన్నంత కాలం శరీరం శిథిలైపోయింది అనుకోండి, శరీరం ముసుగుడైపోయింది అనుకోండి, విడిచిపెట్టేస్తున్న అహంకారం లేదు. ఈ రోజు ఇంకో కొత్త శరీరాన్ని తీసుకుంటాం. చీర పోయిన తర్వాత కొత్త చీర ఎలా కొనుక్కుంటున్నాం, అలాగే శరీరం పోయిన తర్వాత దానికి శరీరం ఏదో ఉండి చీరలు తప్పుతుంది అంటారు. ఎందుకంటే ఒక శరీరాన్ని ఆశ్రయించి పుడుతుంది, ఒక శరీరాన్ని ఆశ్రయించి పెరుగుతుంది, శరీరాన్ని ఆశ్రయించి భుజిస్తూ ఉంటుంది, శరీరాన్ని ఆశ్రయించేది అభివృద్ధి అవుతూ ఉంటుంది. మళ్ళీ ఏదో చచ్చిపోయేప్పుడు కూడా ఏదో శరీరాన్ని స్మరిస్తేనే మరణం. నేను చూడండి, మీరు మరణించేటప్పుడు మీకు ఇష్టమైన శరీరాలు జ్ఞాపకం వస్తాయి, ఆ శరీరాన్ని స్మరిస్తూ మరణిస్తారు. అది పుట్టడమేమో శరీరాన్ని ఆధారం చేసుకుని పుట్టింది ఈ శరీరం, ఈ శరీరం ఇంకో శరీరం ఆధారం చేసుకుని వచ్చింది కదా, అదే ఇంకో శరీరం ఆధారం చేసుకుని శరీరం పెరుగుతుంది. మళ్ళీ మరణించేటప్పుడు కూడా ఇంకో శరీరాన్ని స్మరిస్తుంది మరణం. అహంకారం కనిచేసి రూప దృష్టి కావాలి, రూపం లేకపోతే అహంకారం నిలబడదు. అంతేకాదు రూపాలు మారుస్తూ ఉంటుంది, ఆలోచన మారుతూ ఉంటుంది, నామరూపాలు మారుతూ ఉంటాయి, ద్వేషాలు మారుతూ ఉంటాయి, మరి కష్టాలు కార్పణ్యాలు మారుతూ ఉంటాయి, రాగద్వేషాలు మారుతూ ఉండొచ్చు, అతను అభిరుచులు మారుతూ ఉండొచ్చు, ఆశయాలు మారుతూ ఉండొచ్చు, ఆకాంక్షలు మారుతూ ఉండొచ్చు, కానీ మూలంలో ఉన్న రోగం అలాగే ఉంటుంది. ఈ అహంకారం ఏం చేస్తున్నారు సార్, రూపాలు మారుస్తూ ఉంటుంది. కొంతకాలం భార్యను ప్రేమించవచ్చు, కొంతకాలం తల్లిని ప్రేమించవచ్చు, కొంతకాలం తండ్రిని ప్రేమించవచ్చు, కొంతకాలం మనవులను ప్రేమించవచ్చు, కొంతకాలం డబ్బును ప్రేమించవచ్చు, కొంతకాలం కీర్తిని ప్రేమించవచ్చు, ఏదో మొత్తం ఏదో రూపాన్ని ఆధారం పెట్టుకుని జీవిస్తూ ఉంటుంది. అది ఒంటరిగా ఉండదు, అదే అహంకారం. అహంకారానికి ఒంటరిగా ఉండే శక్తి లేదు దానికి. చిన్నప్పుడు తల్లిని ప్రేమిస్తుంది, వయసు వచ్చిన తర్వాత తల్లిని వదిలేసి భార్యను ప్రేమిస్తూ ఉంటుంది. ఇంకా కాస్త వయసు వచ్చాక ఏమిస్తుంది, మళ్ళీ ఎవరిని మనవాళ్ళు ప్రేమిస్తుంది, లేదా అధికారాన్ని ప్రేమిస్తుంది, లేదా డబ్బును ప్రేమిస్తుంది, లేదా చదువును ప్రేమిస్తుంది. అంటే ఒంటరిగా ఇండిపెండెంట్గా మట్టుగా ఉండలేదు, నేను ఆధారంగా చేసుకునేది ఉంటాం. స్వతంత్రంగా ఉండే శక్తి అహంకారం పేరు. మీ ఇంట్లో మీరు ఎవరు మాట్లాడటం మానేశారనుకుని మీకు ఎంత కంగారు పడుతుంది, విచారం పడుతుంది, దుఃఖం పడుతుంది. ఇంకా ఆ దుఃఖం పడేది ఎవరు లోపల అహంకారం, దానికి ఏదో రూపం యొక్క అసరం ఉండాలి. కానీ మీ ఇంట్లో మిమ్మల్ని ఎవరో పలకరించడం మానేశారనుకుని మీరు యాజిటీవ్గా ఉండగలరు, ఎవరు నాతో ఎవరు మాట్లాడాలి అంటే భయం వస్తుంది. ఆ భయం వేసి ఎవరు అహంకారం. అంటే నిజమైన మరణం ఎప్పుడు, అహంకారానికి మరణం వచ్చినప్పుడే నిజమైన మరణం. అహంకారానికి ఎప్పుడైతే మరణం వచ్చిందో అప్పుడు నిజమైన మరణం. శరీరం ఉండాలి, అంటే శరీరానికి మధ్యాహ్నం తీసుకుని దానం చేయకముందే ఈ శరీరం బూడిద అవ్వకముందే ఎవరైతే వాళ్ళు ఉన్న అహంకారం బూడిదైపోయిందో వాడి ఆ శరీరంలో ఎవరైతే తిరిగి పుట్టాడో వాడి జ్ఞానం అవుతుంది. మీరు దాన్ని జ్ఞాపించుకోండి, చావు కూడా వద్దు. ప్రతి ఆదివారం చెప్తున్నాను, చావు కూడా వద్దు. మీరు శరీరం ఉండాలి, మీరు లోకంలో ఉండాలి. ఉండని లోకంలో ఉండగా, మీ దేహంలో ఉండగా, మీలో ఉన్న అహంకారం మరణిస్తే మీరు జ్ఞానం అవుతారు. మరణించిన తర్వాత ఇంకే అవటానికి అవకాశం, మరణించిన తర్వాత మళ్ళీ ఇంకో దేహం రావాల్సి ఉండే. అంటే ఈ దేహంలో ఉండగా, ఈ లోకంలో ఉండగానే మీకు అహంకారం మరణించాలి. అప్పుడు మీరు జ్ఞానం. నేను చెప్పే మాటల కంటే నా జ్ఞానం మీకు ఎక్కువ ఉపయోగపడదు. మీరు చేసే సాధన కంటే గురువు మీకు ఇచ్చే అనుగ్రహం చాలా ఎక్కువ బలంగా పనిచేస్తుంది. ఈ గురువు ఎవరైనా ఉండొచ్చు. ఈ జ్ఞానం అనేది ఎవరో రమణ మహర్షి రామకృష్ణ పరమహంస లేదా కృష్ణుడు రాముడు వాళ్ళ సొంత ఆస్తి పెట్టిస్తారు. మీ సాధన కొంతవరకు అవసరమైనప్పటికీ గురువు ఇచ్చే అనుగ్రహం వల్ల మీరు ఎక్కువ లాభాన్ని పొందగుతాయి. ఆధ్యాత్మిక మార్గం నేను చెప్పాను, ప్రతి ఆదివారం సమయ విషయాల్లో ముఖ్యమైన అంటే మన మనసత్వంలో మటుకు ఎవరు బంధనం గరువు మోయద్దు. ఈ ఆధ్యాత్మిక సాధన పేరు చెప్పి గరువు మోయద్దు. సాధన పేరు మీద కానీ ఇంకో పేరు మీద కానీ మీరు ఎవరు గరువు మోయద్దు. గరువు దించుకోండి. మీరు ఆదివారం సమావేశాలు ఇక్కడికి వచ్చి బరువు ఎత్తి పంపుదా అన్న ఉద్దేశం కాదు, మీకున్న బరువు దించుదా అన్న ఉద్దేశం. చదువు ఎలా ఉంటుందో తెలియని వాళ్ళ దగ్గర నుంచి చదువు ఆశించకూడదు. అలాగే సంగీత శాస్త్రం గురించి తెలియని వాళ్ళ దగ్గర నుంచి సంగీత శాస్త్రం ఆశించకూడదు. గౌరవం ఎలా చేయాలో తెలియని వాళ్ళ దగ్గర నుంచి అనుకుంటామండి, గౌరవం అంటే ఏంటో తెలియదు. ఆ గౌరవం ఎలా చేయాలో తెలియని వాళ్ళ దగ్గర నుంచి గౌరవం ఆశించకూడదు. వాళ్ళకే తెలియనిపోయి వాళ్ళ దగ్గర ఆశించడం మంద కొరకు. అదేవిధంగా ఆత్మ గురించి ఏమీ తెలియని వాళ్ళ దగ్గర నుంచి ఆత్మ విద్య ఆశించడం కూడా ఉండదు. చర్చలకు కూడా ఎక్కువ చర్చించదు విషయాన్ని. విషయాన్ని ఊరికే చర్చించదు. చర్చిస్తే మీకు ఏమవుతుందంటే, ఇప్పుడు చిన్న ఎక్కడ గుంట ఉందనుకోండి, ఆ గుంటలో మీరు రాయిస్తారండి, మొత్తం చిన్నని మట్టి కూడా పైకి వస్తాం. ఒకసారి చర్చలు అటువంటి ప్రమాదాలు వస్తాయి. ఆ పైన చేత మీరు కూడా పోతారు. అదేంటి, ఏం చెబుతున్నాడు మా యొక్క మనకి, నువ్వు శరీరం అని చెబుతున్నాడా, నువ్వు మనస్థాని చెబుతున్నాడా, నువ్వు ఆత్మని చెబుతున్నాడు, ఆత్మని చెబుతున్నాడు. నేను శరీరం అని చెప్పడం లేదు, నీ మనస్థానికి చెప్పడం లేదు, నేను ఆత్మని చెప్తున్నాను. మరి ప్రారంభం ఎవరికి? ప్రారంభం అండి, కర్మ అండి. ఇది ఎవరికి ప్రారంభం, ఎవరికి కర్మ, ఎవరికి? ఆత్మకే. ఆత్మకి నిజంగా ప్రారంభం ఉంటే, ఆత్మకి నిజంగా కర్మ ఉంటే అది ఆత్మ తెలుసుకోవడం అవసరం. మీరు కాని ప్రారంభం గురించి, మీరు కాని కర్మ గురించి, మీరు కాని శరీరం గురించి, మీరు కాని అహంకారం గురించి మీరు ఎంత ఆలోచించండి, మీరు ఎవరు. ఇప్పుడు మనలో ఉన్న లోటు ఎక్కడైందంటే అందరినీ నువ్వెవరని అడుగుతాం. ఈ నువ్వెవరని అడుగుతాం, నేనేమన్నా వాళ్ళు ప్రశ్నించుకోడు. కానీ అందరం ఏమడుగుతాం, నువ్వెవరు అని అందరిని అడుగుతాం. కానీ నువ్వెవరని అడిగేవాడు ఎవరు కూడా నేనేమండి అని ప్రశ్నించుకోడు. ఎవడైతే నువ్వెవరని అడిగే బదులు నేనేమన్నా ప్రశ్నించుకుంటే వాడు జ్ఞానం అవుతాడు. నువ్వెవరు అని అడిగితే వాడు జ్ఞానం అవ్వలేడు. నేను ఎవరిని అని తను ప్రశ్నించుకోవడం వల్ల తనకు ఒకవేళ అన్వేషణ ప్రారంభం. ఇంకో చిన్న విషయం మీరు చెబుతున్నాను, మీలో ఎవరైనా మంచి పనులు చేస్తూ ఉండొచ్చు. మీరు ఎవరైనా మంచి పనులు చేస్తూ ఉండొచ్చు. మంచి పనులు చేసినంత మాత్రం చేత మీకు జ్ఞానం కలుగుతుంది అక్కడ లేదు. మంచి పనులు చేయడం మంచిదే, కానీ మంచి పని చేసినంత మాత్రం చేత జ్ఞానం కలుగుతుంది అక్కడ లేదు. ఎందుకోట మనకి దారిస్తేనే కానీ వాడు జ్ఞానం అవ్వలేదు. నేను చాలా మంచి పనులు చేశాను, నేను ఇంటికి జ్ఞానం అవ్వలేదు అంటాను తీరలేదు. మొత్తం ఈ మహామాయ మీకు దారి ఇవ్వాలి. ఆ మాయ కనుక మీకు దారి ఇవ్వకపోతే మీరు ఎన్ని మంచి పనులు చేసినా మీరు జ్ఞానం రాదు. నువ్వు నాకు ఇంటికి దారి ఇవ్వాలి, కంపల్షన్ కంపల్ చేయడం కుదరదు మాయ. నా బలవంతం చేస్తే ఒప్పుకోదు, బలవంతం చేస్తే దారి ఇవ్వదు. మీరు నాకు ఎందుకు దారి ఇవ్వడం లేదు, నాకు ఇంత మంచి పని చేసి ఇక్కడ మంచి పని చేశాను, మీరు మా ఆయన దండిస్తారనుకోండి దారి దాని అంటే మీ అందరి ప్రీతి కలిగి అవి దారి ఇవ్వలసినాయి. కానీ మీరు దాన్ని బలవంతం చేసి దాని చేసి మీరు దారి పెంచేలాగా ఏర్పాటు చేయలేదు. మనం అందరం చేసి పొరపాటు ఏమిటంటే ప్రకృతి గురించి ఆలోచిస్తున్నాం, ప్రకృతిని అన్వేషిస్తున్నాం, ప్రకృతిని స్మరిస్తున్నాం, ప్రకృతిని విచారణ చేస్తున్నాం, ఆత్మని విచారిస్తున్నాం అనుకుంటున్నాం. చేసేదంతా ప్రకృతి గురించి, ప్రారంభము ప్రకృతిలోదే, ఈ కర్మ ప్రకృతిలోదే, ఈ ఎన్ని గంటల తరబడి ఇంటి గురించి చర్చేసి ఎన్ని ప్రకృతి కావాలి. కొన్ని మీరు మంచి చేస్తారు, మంచి ప్రారంభంతో మంచి అనిపిస్తారు, చెడ్డ ప్రారంభం ఉంటే చెడ్డ అనిపిస్తారు. మీరు మంచి మీరు కాదు, చెడ్డ మీరు కాదు. అసలు మంచి చేయమని ఎందుకు చెప్పారు, చెడ్డ చేయొద్దని ఎందుకు చెప్పారు? మంచి చేస్తే పుణ్యం వస్తుందని చెప్పారు, చెడ్డ చేస్తే పాపం వస్తుందని చెప్పారు. ఇలా పుణ్యాన్ని ఏం చేసుకుంటారు, మీరు పాపాన్ని ఏం చేసుకుంటారు? పుణ్యం చేస్తే మీకు సుఖం వస్తున్నాయి, పాపం చేస్తే మీకు దుఃఖం వస్తుంది. కాబట్టి అని చెప్పి పుణ్యం చేయమన్నారు, పాపం చేయొద్దాం. పాపం ఎందుకు చేయొద్దన్నారు, మీకు దుఃఖం వస్తున్నారు. పుణ్యం ఎందుకు చేయమన్నారు, పుణ్యం చేస్తే మీకు సుఖం వస్తుంది కాదు, మిమ్మల్ని పుణ్యం చేయమన్నారు. అయితే ఈ సుఖం అబద్ధమే, ఆ దుఃఖం అబద్ధం. ఇది ప్రారంభం కానీ మీరు చెప్పుకోవచ్చు, కర్మ కానీ మీరు చెప్పుకోవచ్చు, కాదంటే లేదు. కానీ ఈ సుఖం అబద్ధం, ఈ దుఃఖం అబద్ధం. నీకు ఈ సుఖము మాయే, ఈ సుఖము స్వప్నమే, ఈ దుఃఖము స్వప్నం. ప్రతి మనిషి ఇంద్రియాలు తోడుకున్న సుఖాన్ని చెప్తారు కదా, అది అసత్య సుఖం. ఒక ఆత్మ సుఖం అంటే సత్యమైంది, ఇంద్రియాలు తోడని అనుభవించే సుఖం అసత్య సుఖం. కాబట్టి వెంటనే మనకి దుఃఖం పుట్టుకొస్తామండి. అదే కనుక సత్య సుఖం అయితే నీకు దుఃఖం పుట్టం. నాలుగు ఆత్మ మీలో ఉంది, మీలో ఆత్మ నాలుగు ఉంది, మీరు ఏమి తేడా లేదు. అది మీలో ఆత్మ నీకు ఎందుకు తెలియటం లేదు, ఇది డైరెక్ట్ ప్రశ్న. ఈ ప్రశ్న మీరు వేసుకోవడం అనేది ప్రారంభమా కర్మ, ప్రారంభమా కర్మ, మా పూర్వజనం ఏంటి, నా ఉత్తర జనం ఏంటి, ఇలా ఇటువంటి సమస్యలో గడతారనుకోండి. ఇటువంటి సమస్యలో గెలితే మీకు మార్గం కనపడదు. ఇంకేదా, మీ ప్రారంభం అహంకారానికి, మీ కర్మ అహంకారానికి. మీరు అహంకారం కాదు కదా, మీరు కానిదాని గురించి ఎంత చెక్ చేస్తే నిజం అవుతుంది, మీరు కానిదాన్ని ఎంత చెక్ చేస్తే నిజం చేయగలరు. మీరు ఇప్పుడు చీకట్లో ఉండి, ఇప్పుడు చీకట్లోకి వస్తుంది, మన గల్లో పిల్లలు చీకట్లోకి వస్తుంది, ఆ వస్తువు అక్కడ ఉంది, ఇది కలదోడ ఉంది, చీకట్లో ఉంది, ఈ కలదోడ అక్కడ ఉంది, కానీ నాకు కనిపించదు. ఇప్పుడు ఇక్కడ ఉంది, నా కలదోడ ఇక్కడ పడేస్తున్నాను, చీకటిగా ఉంది, చీకటిగా ఉంటే కలదోడ ఇక్కడ ఉంది, కానీ నాకు కనిపిస్తుందే, నాకు కనిపించలేదు. కారణం ఏమిటి, చీకటి కాదు. అదేవిధంగా మీలో ఆత్మ ఉంది, కానీ మీకు కనిపించదు. మీకు కనిపించినంత మాత్రం చేతలు అప్పుడు మీకు ఆత్మ లేదని మీరు అనుకోవద్దు. కానీ ఎందుచేత బయట చీకటి వల్ల వస్తువు కనపడటం లేదు, మీకు అజ్ఞానం ఉంటుందో లోపల వస్తువు కనిపించదు. మీకు ఎప్పుడైతే అజ్ఞానం పోయిందో, ఆ చీకటి దగ్గర దీపం వెలిగినట్టుగా గదిలో ఉన్న వస్తే ఎవరు లేదు కనిపిస్తుందో, మీకు ఎప్పుడైతే మీకు జ్ఞానం కలిగిందో, మీలో ఉన్న ఆత్మ అది ఎక్కడ ఉందో దాని స్వరూపం ఉంటే దాని స్వరూపం మీకు తెలియపరుస్తుంది. అంటే మీకు తెలియనప్పుడు లోపల ఆత్మ ఉంది, తెలియనప్పుడు ఉంది, తెలుసున్నప్పుడు ఉంది. అది చీకట్లో ఉంది, మనం దీపం వెలిగించినప్పుడు వస్తువు అక్కడ ఉంది. దీపం వెలిగించడం వల్ల కనిపిస్తాం. జ్ఞానం అనే దీపం వెలిగించుకోవటం వల్ల జ్ఞానం కూడా దీపం తోడతామని ఆ దీపం వెలిగించిన వస్తువు మీకు ఉన్నట్టుగా దాని స్వరూపాన్ని తెలియపరుస్తుంది. మీరు సూటిగా ఆత్మని వెతకడం మానేసి ఈ పూర్వజన్మల గురించి, పరజన్మల గురించి, మంచి గురించి, చెడ్డ గురించి, ప్రారంభ కర్మల గురించి, వీటి గురించి, వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు అనుకో, ఈ పుణ్యాల గురించి, పాపాల గురించి. ఇదంతా మాయలో భాగం, ఇదంతా చిట్టు కింద ఓటుకంటే పోవలసిందే. ఇది నిజం కాదు, మామూలుగా దోగరా చిట్టు కింద తీసేవలసింది. కానీ మీరు రామాయణాలు చాలాసార్లు చదువుకుంటారు. రామాయణంలో ఆంజనేయ స్వామి మహాభక్తుడని మనం వింటున్నాం. రామాయణంలో ముఖ్య పాత్ర కావడం ఎవరు, రాముడి తర్వాత ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి వారు హృదయంలో రాముడు స్మరించేవాడు, హృదయంలో రాముడే ఉండేవాడు, నోటితో రామనామం చెప్పేవాడు, చేతులు తోటి ఎప్పుడైనా ఆంజనేయ స్వామి పని చేస్తే రాముడు పని తప్పించి సొంత పని చేసుకోలేదు. అది ఆంజనేయ స్వామి యొక్క పెట్టే మన చేతులతోటి మనం ఎప్పుడైనా సొంత పని తప్పించి ఎవరికైనా పని చేశాం. మీరు హృదయపూర్వకంగా సత్యాన్ని ప్రేమిస్తున్నారు, స్టార్టింగ్ పాయింట్ అక్కడ. మీరు ఫస్ట్ స్టెప్ లో రామేశ్వర పేషర్ మీకు దారి తప్పుకుంటారు. మీరు నరసాపురం బయలుదేరి, మీరు నరసాపురానికి బయలుదేరి మార్చే వైపు ఎంత స్పీడ్గా నడిచినా నరసాపురం రాదు, స్పీడ్గా నడిస్తే నడవటం. మీ ఉద్దేశంలో నరసాపురం వెళ్ళాను, నడిచి ఎవరికైనా నడిచి మన మాట్లాడే స్పీడ్గా నడుస్తున్నారు, కష్టపడుతున్నారు, చాట వచ్చేలా నడుస్తున్నారు. మీరు చాట పట్టే నరసాపురం వస్తున్నారు, నాటి వస్తున్నారు, ఏం కన్ఫ్యూజన్ అక్కర్లేదు. మీరు ఎవరైనా నిజంగా మీరు సత్యాన్ని ప్రేమిస్తున్నారు, నిజంగా సత్యాన్ని ప్రేమిస్తుంటే ఆత్మే సత్యం కాబట్టి మీరు ప్రయత్నం చేయగల దాని దోషం మీకు ఇస్తుంది. ఇప్పుడు నాకు కలెక్టర్ పోస్ట్ వచ్చిందనుకున్న మాట వేస్తాడు, తహసీల్ గారు నా మాట వింటాడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నా మాట వింటాడు, నా జవానం నా మాట వింటాడు. అదే మీరు సత్యాన్ని ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నారో అప్పుడు మీ ఇంద్రియాలు దారిలోకి వచ్చేస్తాయి, మీ మనస్సు దారిలోకి వచ్చేస్తుంది, మీ ప్రారంభము దారిలోకి వచ్చేస్తుంది, మీ కర్మ దారిలోకి వచ్చేస్తుంది. సమస్తము ఏమైనా ఎక్కడ ఉండాలని కుదిరి, మీరు పోరాటం వద్దు, స్ట్రగుల్ వద్దు. నేను చెప్పాను మీరు హృదయంలో సత్యాన్ని ప్రేమించండి, అన్ని దేనికి దారిలో పడిపోతుంది. మీ ప్రారంభంలో అందవీసే శక్తి సత్యానికి ఉంది, మీ ఇంద్రియాలలో అందవీసే శక్తి సత్యానికి ఉంది, మీరు చేసిన పూర్వకర్మలో అందవీసే శక్తి సత్యానికి ఉంది. వీటికున్న బలం నిజంగా సత్యాన్ని కాదు, ఆ సత్యాన్ని మనం ప్రేమించలేందుకు నేర్చుకోలేందుకు తెలుసుకోలేదు. మొట్టమొదటి మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు, మనం సత్యాన్ని ప్రేమిస్తున్నాం లేదా, అది మీరు ముందు ఆ ప్రశ్న మొట్టమొదటి ప్రశ్న వేసుకోండి. మీ ప్రశ్నలోంచి మీకు విజ్ఞానం వస్తాను, మీ ప్రశ్నలోంచి కూడా విజ్ఞానం పుడుతుందా మర్చిపోతుంది. మీరు వేసుకునే ప్రశ్నలోంచే మీకు విజ్ఞానం పుడుతుంది. సత్యాన్ని ప్రేమిస్తున్నారని కూడా అన్ని మంచి గుణాలు మీకు వచ్చారు. మీరు మంచి గుణాల కోసం ప్రయత్నం చేయక్కర్లేదు, అన్ని మంచి గుణాలు మిమ్మల్ని వరిస్తాయి వచ్చి. ఇప్పుడు శాస్త్రంలో ఏం చెప్పారంటే, 9 మాసాలు నిన్న గర్భిణీ స్త్రీ తన గర్భంలో ఉన్న బిడ్డను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో, మీరు సాధన చేసేవాళ్ళు, ఆధ్యాత్మికంగా సాధన చేసేవాళ్ళు తమలో ఉన్న మంచి గుణాలను అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది మంచి గుణాల గురించి ప్రత్యేకంగా ఏదో ప్రతి మంచి గుణం గురించి మీరు సాధనకి ఎక్కడ రాజ్యాంతరం వచ్చి అమృతాయి. మీరు ముఖ్యమంత్రి అయ్యారనుకోండి, ముఖ్యమంత్రి అయిన వాళ్ళు వెంటనే కారు తీసుకొచ్చి అక్కడ పెడతారు, నా కారు కాదని అడగక్కర్లేదండి. నేను మీ సత్యానికి హృదయపూర్వకంగా ప్రేమిస్తాన్ని వచ్చి మీ పాదాల దగ్గర సాధన తెలుసుకోవడం అడవలేదు. మీరు ప్రేమిస్తున్నారా అది అడిగి అదన విషయం మీరు తెలుసుకున్నారా లేదా అక్కడ వెళ్ళొద్దు. మీరు అసలు మీరు దాన్ని ప్రేమిస్తున్నారా? ప్రేమించకుండా అన్వేషణ ఎలా అన్వేషణ చేయగలరు? సత్యాన్వేషణ ఎలా చేయగలరు? మీరు అసలు సత్యాన్ని ప్రేమించకుండా సత్యాన్ని ఎలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలరు? అలా ప్రేమిస్తే ప్రయత్నం కూడా. వేదాంతంలో కన్ఫ్యూజన్ ఎక్కువ రావడం కారణం, కాంట్రిబ్యూషన్ ఎక్కువ రావడం కారణం ఏంటంటే అనుభవం లేని విషయాలు చెప్పేవాడికి అనుభవం ఉండాలి కదా. నాకు నేను ఏదైనా ఒక విషయం చెబుతున్నా నాకు కొంత అనుభవం ఉండాలి దానికి. నాకు అనుభవం లేకుండా చెప్పేయటం, చెప్పేది ఒక పుస్తకం కింద రాయటం, అది ఎవరో పది మంది చదవటం, అక్కడి నుంచి కన్ఫ్యూజన్ రావు. భగవద్గీత ఉందనుకోండి, కృష్ణుడి గార్జునికి చిరకాల బంధుత్వం ఉంది, చిరకాల పరీక్ష ఉంది, కానీ యుద్ధంలో చెప్పాడు భగవద్గీత, అంతకుముందు ఇంటికాడు ఇంటికి చెప్పలేదు. కారణం ఏంటంటే అతను యుద్ధ టైంలోనే వైరాగ్యం వచ్చిన అంతకుముందు అతను వైరాగ్యం రాలేదు. అసలు అతను రాకుండా వైరాగ్యం రాకుండా చెబుతాడనుకుని ఈ బోధ పంచు ఈ జనానందరిని చంపేసి బదులు ఇదంతా నాకు అనవసరం, నాకు రాజ్యం అక్కర్లేదు, సుఖం అక్కర్లేదు, భోగం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు అని అంతా వదిలేస్తున్నాను. ఆ వైరాగ్యాన్ని పురస్కరించాలని గేట్ చెప్పాడు, కానీ అర్జునుడు వైరాగ్యం లేదు అక్కడ కూడా గేట్ చెప్పడే. ఇంకెక్కడ వైరాగ్యం లేనప్పుడు బోధలు చెప్పినట్టు పనికి ముందు మనకు ప్రాపంచిక జ్వరం తగ్గాలి. డాక్టర్ గారి దగ్గర తెలియదు, మనం జ్వరంతో వెళ్ళాలనుకుని డాక్టర్ గారి దగ్గర తెలియదు, మన బలానికి ముందు ఉంటే ఏ డాక్టర్ గారు కూడా బలానికి ముందు ముందు జ్వరం తగ్గినవయ్య అంట. అలాగే ఇప్పుడు మనకు ప్రాపంచిక జ్వరం తగ్గుతుంది కానీ విచారణ ప్రారంభం కావచ్చు. మనకి భగవంతుడితో సంబంధం తక్కువగా ఉంది, ప్రపంచంతో సంబంధం ఎక్కువగా ఉంది. అంటే ఒక రకమైన వరల్డ్ ఫీవర్ మాట. ఇప్పుడు చూడండి, మీకు ఎక్కువ లోకం జ్ఞాపకం వస్తాడో భగవంతుడు జ్ఞాపకం వస్తాడో మీరు అబద్ధం కాదని చెప్తాను. మీరు లోకం ఎక్కువ జ్ఞాపకం వస్తాను అంటే ఏంటి? మీరు లోకానికి దగ్గరగా ఉన్నారు, ఈశ్వరుడు దగ్గరగా ఉన్నారు. మీరు లోకానికి దగ్గరగా ఉన్నారు కాబట్టి లోకం ఎక్కువ జ్ఞాపకం వస్తుంది. మీరు నిజంగా ఈశ్వరుని దగ్గరగా ఉంటే ఈశ్వరుడు ఎక్కువ జ్ఞాపకం వస్తాడు కదా మీకు. అంటే ఏంటి? మనం ఈశ్వరుడు దూరంగా ఉన్నాం, లోకానికి దగ్గరగా ఉన్నాం తెలిసిపోతుంది కదా. ఆకలి విపరీతం, నాకు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం మీద కలుగుతుంటాను, మైసూరు పాపం గురించి కానీ పాలబడి గురించి కానీ మనసు ఆలోచిస్తుంది. ఆలోచించండి, ఎప్పుడు నాకు తింటానికి అన్నం ఉంది, ఇతర భోగాలను అప్పుడు వెళ్తుంది మైసూరు పాపం మీద పాలబడినది. మరి తింటానికి అన్నదలైనప్పుడు మైసూరు పాపం మీద పాలబడి మీద సరస్వామి మనసు చెల్లదు. అసలు మీకు ఏది అవసరం మీకు తెలిసిన ఎప్పుడు ఆలోచిస్తున్నారు దాని గురించి? మీకు ఏది ఎసెన్షియల్, మీరు అవసరం మీకు అసలు అడ్జెంట్ మీరు ఏది అంటారు? ఇప్పుడు మన దేశానికి ఒకసారి నాకు అనిపిస్తాను ఈ ప్రతి కంటే ఏటి వల్ల విషయం మైసూరు పాకం వద్దని కాదని చెప్పి అన్నం ఉండాలి కదా ముందు, అన్నం తర్వాత మైసూరు పాకం. మీరు స్వతంత్రంలో ఆలోచించాలని ఈ ఆదివారం సమావేశాల లక్ష్యం కానీ మనం అందరం బాధ్యత చేయాలని కాదు. బట్టి పేరు చెప్పి ఈ తెలివితేటలు పెంచుకుంటారా లేదా మూర్ఖత్వం పెంచుకుంటారా? ఇప్పుడు మీకు కావాల్సిన మూర్ఖత్వం తెలివితేటలు. ఒకవేళ మీ తెలివితేటల అభివృద్ధి అవడానికి ఏటు వాళ్ళ అవసరం అయితే ఎందుకు ఉపయోగించుకోరు మీరు? ఒక ఈ జన్మలో మీరు సబ్జెక్ట్ వేసి పారిపోతానుకోండి, మళ్ళీ జన్మలో పారిపోతానుకున్నా, మళ్ళీ జన్మలో పారిపోతే ఎన్ని జన్మలు పారిపోతే ఇక్కడ రావాల్సింది, ఆత్మ దగ్గర కావాల్సింది. పారిపోతే పారిపోండి ఇష్టం, ఆదివారం సమాజంలో ఎవరు రాకుండా మీరు పారిపోండి. ఎక్కడికి పారిపోతారు? ఎప్పుడు ఈ జన్మలు పారిపోతారు, రాబోయే జన్మలు పారిపోతారు, రాబోయే జన్మలు పారిపోతారు. ఒక అబద్ధంలో ఇంకో అబద్ధంలోకి, ఒక అబద్ధంలో ఇంకో అబద్ధంలోకి నిజం కావాల్సిన ఆశ దగ్గర రావాల్సి. నాలుగు అవసరం ఏమీ లేదనుకో, నాకు విమర్శ పట్టదు. మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తున్నారనుకోండి, ఎక్కువ వాళ్ళు అసూయ కాదు. మిమ్మల్ని సాటిని ఎవరైనా విమర్శిస్తున్నారనుకోండి, మీరు బాగుపడాలంటే వాళ్ళ ఉద్దేశం మీ మీద అసూయ కాబట్టి వాళ్ళు విమర్శిస్తున్నారు. ఆ రేపు తీసుకోండి, వాళ్ళ అసూయ లేదనుకోండి మిమ్మల్ని విమర్శించాల్సిన పనులు. అది మీకు ఎవరి మీద అసూయ లేదనుకోండి, వాళ్ళు మీకు జ్ఞాపకం ఇవ్వాలి అసలు వాళ్ళు విమర్శించాల్సిన పని మీకేంట? మన వాళ్ళని అసూయ విమర్శకం తిరుగుతుంది ఏదైనా ఎందుకు కావాలంటున్నాను? మీరు ఎవరి నుంచి విమర్శిస్తున్నాను, ఎందుకు విమర్శిస్తున్నాను, ఇంటికి విమర్శం చేస్తున్నాను? మరి నాలో ఏదో విమర్శం చేస్తానంటే విమర్శిస్తున్నాను, నాలో అసూయ గుణం అలా నేను విమర్శిస్తున్నాను సంగతి నా కనీసం నాకు తెలుస్తుంది. నాకు తెలియకుండా నా రోగం ఎలా పోతుంది? నా రోగం ఏంటి నాకు తెలియకుండా రోగం ఎలాగే ఎలిమినేట్ చేసుకోండి, రిమూవ్ చేసుకోండి. అలాగే అసూయ వల్ల నేను విమర్శిస్తున్నాను ఎవరి మనిషి సంగతి మీకు తెలుస్తుంది, అది రేపు కావాలంటే. ఈ లోకంలో మనం కోరగలిగిన వస్తువులు ఈ ఆత్మీయ సమయంలో విద్యలన్నీ కూడా కొత్త వరకు ఉపయోగపడతాయి, కానీ సమూహంగా చూస్తే తోలో పెట్టిన కట్టి అంటే పరిణామంలో జ్ఞానం అంటే ఏమిటి? మీరు జ్ఞానం అంటే కష్టపడిపోతున్నాం, జపం అంటే ఏంటి? ఆ తపస్సు ఎందుకు చేయమన్నారు, పూజ ఎందుకు చేయమన్నారు, జపం ఎందుకు చేయమన్నారు మీకు ఏం తెలుస్తుందా? మేము జపం చేస్తున్నానంటారు, లేకపోతే మేము పూజ చేస్తున్నామంటారు. మీరు చెల్లండి, తెలుసుకుని చేయాలి ఎందుకు చేస్తున్నారు. అసలు పూజ ఎందుకు చేయమన్నారు, జపం ఎందుకు చేయమన్నారు, ధ్యానం ఎందుకు చేయమన్నారు మీరు చెయ్యాలి కదా. అసలు చెయ్యండి, ఉద్దంటలేదు. మీరు పూజ చేయండి, జపం చేయండి, ధ్యానం చేయండి, అన్ని చెయ్యండి. ఎందుకు చేస్తున్నారో మీకు తెలియాలి కదా. మీరు కొత్తగా మీకు భగవంతుని తెలుసుకోవాలని కోరిక పుట్టింది, మీకున్న సంస్కారాలు అవి ఉన్నాయి, మీకున్న తలంపులు అవి ఉన్నాయి, అవి ఏమంటాయి? అప్పుడు మీ కోరిక పుట్టిన భగవంతుని తెలుసుకుంటా మరి మా మాట ఏంటి? మీరు జిమ్మికి ఎప్పుడు తింటా? మీరు జిమ్మి తింటే బాగా అలవాటు ఉండండి. నిన్న మొన్నటి వారించే ప్రారంభించారు మీరు. ఏంటి భగవంతు, మీరు జిమ్మి తినాలని జిమ్ అంటే మీకు ఇష్టం, జిమ్మి తినాలి అలవాటు అప్పుడు కోటి సంవత్సరాలు చూడండి. మీకు మన ఇంద్రియాలతో ఇటువంటి దేహాలతో ఎన్ని భోగాలు అనిపిస్తూ వస్తున్నాం, ఏ ఇంద్రియానికి ఆ భోగమే కావాలి అంటే నాలుగేమో నాలుగు తీపి కావాలి, కంటికి సినిమా కావాలి, చెవికి చెవికి ఏం కావాలంటే సినిమా పాడు, ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియమే కావాలి. కొత్త ఈతిగా పాడిపోతాం, నాలుగు నచ్చేదో అది ఊరుకోవద్దని కూర్చోవాలి, కింద బాగా కొత్త బాధ పడతాం. అనపట్టేది బాధ పడతాను ఊరుకుంటే నాలుగు ఊరుకోవద్దా, పట్టవాడు నాకెందుకు నా నోటి పాడటం లేదు, దాని కూడా ఎవరు కూడా వాడలేదు. మన ఇంద్రియాలను ఒక కూడా పేచి ఇంట్లో పేచీలు, ఊళ్ళో పేచీలు వదిలేదు, ఇంట్లో పేచీలు, ఊళ్ళో పేచీలు, దేశంలో పెట్టి అయ్యే కదా మనం పేపర్లో చదివి అంటే మన ఇంద్రియాలను మన పేచీలు మళ్ళీ మనకి అదీర్తిగా ఉంది, కొంచెం పొలపడంలో ఉన్నాం చెబుతా ఉంటున్నాం, మనకి అంతఃకరణ చెబుతాం అది నాకేమంటుంది అదీర్తిగా ఉంటుంది నాకెందుకు నా నోట్లో పడాలి. డాక్టర్ గారు చెప్పిన ఏంటది నా అంతఃకరణం చెబుతాను, డాక్టర్ గారు చెబుతుంటారు. డాక్టర్ గారు చెప్పిన అయ్యా ఇప్పుడు ఇంతకు పూజ ఎందుకు చేయమంటు, జపం ఎందుకు చేయమంటు, ధ్యానం ఎందుకు చేయమంటు? మన ఇంద్రియాలతోటి భోగాలు జన్మల నుంచి యుగాల నుంచి ఎన్నో తరాల నుంచి అనుభవిస్తూ తర్వాత కూడా తీసుకొస్తాను. మీరు బాగా జ్ఞాపకం శ్మశానంలో చేయడం కూడుతుంది, కానీ నీ కళ్ళకి సినిమా చూసి అలవాటు వస్తుంది అనుకోండి, కన్ను కాలిపోతుంది శ్మశానంలో. కానీ సినిమా చూసి అలవాటు పెట్టి లోపల కాదు. మన వాసనలు మన సంకెళ్ళు, మన అలవాట్లు మన సంకెళ్ళు, మన కోరికలు మన సంకెళ్ళు, మన నశింపు చూసి కూడా మన సంకెళ్ళు, మన అజ్ఞానాలు మన శత్రువు. మీరందరూ నేను శత్రువులు అనుకుంటున్నాను కాదు, మా అజ్ఞానం నాకు శత్రువు, నా కోరికలు నా శత్రువులు, నా వాంఛలు నా శత్రువులు, నా బలహీనతలు నా శత్రువు, నా తలంపులు నా శత్రువు. ఈ జన్మ జన్మల నుంచి ఎంతో అన్నం పెట్టి పోషించుకొస్తున్నటువంటి ఈ భోగాల్ని నిన్న వారి వారి గతం అన్నారు. వారు నీకు భక్తి కలిగితే మా మాట ఏం చెప్పా కొల్లయ్యా అంటే కొల్లయ్యాశాలు ఎక్కడ కలుపుతాయా? నా జన్మొక్క మాట, నా చిరుమా మాట, నా నాటకం మాట ఏంటి? అవన్నీ ఎలా వచ్చాయంటే ఖర్చులు కట్టడం వచ్చాయి. ఈ కోరికల వయసు ఎంత? 4 సంవత్సరాలండి. ఈ భక్తి వయసు ఎంత? 4 వందలు, 4 వందలు, 15 రోజులు వయసు. ఇప్పుడు 50 సంవత్సరాల వయసు ఉన్నోడి మీదకి 4 నెలల పిల్లలను దెబ్బలకి వెళ్ళమంటే ఎలా ఉంటున్నారు? ఇప్పుడు 50 సంవత్సరాల వయసు ఉన్నాడు, అప్పటికే కసరత్ చేసేవాడు, ఎక్సర్సైజ్ చేసే డాక్టర్ గారు టానిక్లు పుచ్చుకొని బాగా దెబ్బలు రెడీగా ఉన్నాడు. వారి మీదకి 4 నెలలు కూడా దెబ్బలు కలమండి అని ఒక్క కాల్ చెబుతుంటే అవతల పోతాడు. మీరు బట్టి అంటే మన గొడవలు 4 సంవత్సరాల జీవాల నుంచి, తరతరాల నుంచి, జన్మ నుంచి అలా లోపల నుంచి ఉదయం తీర్పుని తీర్పును వస్తాయి అంటే నువ్వు బట్టి కావాల్సి వచ్చిందా నీకు? ఎలా దేవుడు కావాల్సి వచ్చాడు నా మాట ఏంటి? అని లోపల నుంచి ఒక్కసారి విజృంభించి నిలబడతాడు. అప్పుడు ఏం చేశారు? ఈ నీకు దేవుడు తెలుసుకునే వాసన ఉంది కదా, ఈ వాసన పెద్ద చేసి పోషించుకోవడం కోసం పూజ చేయనున్నారు, జపం చేయనున్నారు, ధ్యానం చేయనున్నారు, వాసన అసలు జంటటం కోసం. లేదా మీలో ఉన్న సమస్యల్ని, మీలో ఉన్న వాంఛల్ని, మీ కోరికల్లే, మీ అలవాట్లే, నాకు ఈ హ్యాబిట్స్ ఉన్నాయండి అంటారు. ఈ హ్యాబిట్స్ ముంచేస్తాయని సంగతి మీకు తెలియదు. ఈ ఫ్రెండ్షిప్ ఎప్పుడే, ఈ షిప్ ఎప్పుడు ఆ ఫ్రెండ్ ముంచే, నాకు ఫ్రెండ్షిప్ ఉందంటారు, ఈ ఫ్రెండ్షిప్, ఈ షిప్ ఎప్పుడో ఫ్రెండ్ ముంచేసి నాకు ఎవరంటే అప్పుడు షిప్ ముంచేస్తుంది. నా వాంఛలు, నాకు ఈ అలవాట్స్ అని, ఈ హ్యాబిట్స్ అని చెబుతాడు, కానీ ఈ హ్యాబిట్స్ అవి ముంచేస్తాయి. నేను పాతాల లోకాన్ని తీసుకెళ్ళి వాడి హ్యాబిట్స్, నాకు ఏ దుర్గం లేదనుకో, మీరందరూ కలిసి రండి, ఏం చేయలేరండి. ఈ దేశమే కాదు, ఈ లోకం కాదు, ఎవరు ఏమి చేయలేదు. నాలో బలహీనత లేకపోతే మీరందరూ కలిసి నన్ను చేసి దేయండి. నాలో బలహీనత ఉంటే, ఒక్క బలహీనత ఉంటే మీరందరూ కలిసి నాకు ఉపకారం చేయాలని చేయలే. కొండ ఎంత పెద్దదైనా ఒక చిల్లు ఉంటే నీరని బయటకు వెళ్ళిపోవడం కోసం, పది చిల్లు ఎక్కరు, ఒక చిల్లు ఉంటే కొండలో నీరంత బయటకు వెళ్ళిపోతాం. అంటే నేను మీరు ఏమనుకుంటున్నారు? దేవుని తెలుసుకోవడం కోసం పూజ, దేవుని తెలుసుకోవడం కోసం జపం అనుకుంటున్నారు. మీరు జపం చేయలేదు దేవుడు కోపం వస్తుందా? ఆ కోపం వచ్చి దేవుడు మీకండి. మీరు జపం చేయకపోతేనే దేవుడు కోపం వచ్చేస్తే అంత తొందరగా కోపం వచ్చేసి దేవుడు మీకెళ్ళి కోపాలు వచ్చేవాడు మీకు లేరా అని ఏంటి? ఎందుకు ఏర్పాటు చేశారు ఒక స్ట్రగుల్? మీరు కాలేజీలో చదువుకున్నా, యూనివర్సిటీలో చదువుకున్నా, మీ జీవిత సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆ చదువు ఉపకారం లేకపోతే ఆ చదువే కాదు. మీరు చదువుకున్న చదువు మీ సమస్యలను పరిష్కారం చేసుకోవడం కోసం ఆ చదువు మీకు ఉపయోగపడకపోతే అది చదువు కాదు. అని ఏంటి? పూజ, జపం, ధ్యానం, తపస్సు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మీలో ఉన్న బలహీనతలు బలం ఎక్కువగా ఉండి, అంటే పూజ చేసుకుని, జపం చేసుకుని, ధ్యానం చేసుకుని, దానం చేసుకుని, ఇటువంటి సద్గుణాలు మీరు పెంచుకుని ఆ దుర్వాసన సద్వాసనతో దుర్వాసనను ఊరించమని. అప్పుడు ఈ సద్వాసన పెంచుకుంటే ఈ సద్వాసన సద్వస్తుకు దారి చూపిస్తాయని మీకు చెప్తే అది ధ్యానం అంటే పోరాటం. మీ లోపల ఉన్న మంచి కొడుకులకి, చెడ్డ కొడుకులకి జరుగుతున్న పోరాటమే పూజ. మీ లోపల ఉన్న మంచి కొడుకులకి, చెడ్డ కొడుకులకి జరుగుతున్నటువంటి పోరాటమే జపం. మీ లోపల ఉన్న మంచి కొడుకులకి, చెడ్డ కొడుకులకి జరుగుతున్న తీవ్రమైన దీర్ఘమైనటువంటి సంఘర్షణమే ధ్యానం. దిస్ ఇట్ ఇస్ స్ట్రగుల్. అది మీకోసం మీరు చేసుకుంటున్నారు, బయట దేవుడి కోసం కాదు. మీరు ధ్యానం చేపితే దేవుడికి నష్టం. నేను దేవుని ప్రేమిస్తున్నాను, మరి దేవుడిని ప్రేమిస్తే మరి మా ఇంట్లో నువ్వు చాలా కావాలని ప్రేమిస్తున్నా, యారు దేవుడి ప్రేమ కావాల్సి వచ్చిందని ఇక్కడ ఊరుకుంటారు మీకు వాళ్ళు. మీరు దేవుని ప్రేమిస్తున్నా అబద్ధంగా ఎందుకంటే మీరు దేవుని నిజంగా ప్రేమిస్తే ప్రభావం మీ ఇంట్లో ఉన్నారు, మీరు శత్రువులు అవుతారు. ఇదే వాళ్ళందరినీ మీరు వాళ్ళ హృదయం వాళ్ళకి ఇచ్చారు, మీరు మీ మనసు వాళ్ళకి ఇచ్చారు, మీ శరీరం వాళ్ళకి ఇచ్చారు, మీ ఇంద్రియాల వాళ్ళకి ఇచ్చారు. ఇంట్లో వాళ్ళ కోసం మీరు తప్పిస్తున్నారు, వాళ్ళ కోసం మీరు జన్మించారు, వాళ్ళ కోసం మీరు జీవిస్తున్నారు, కావసానికి వాళ్ళ కోసం మరణించడానికి మీరు ఎలా సిద్ధంగా ఉన్నారు? ఇష్టాన్ని ప్రేమిస్తున్నాడు, ఎవరైతే ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఎవరైతే యూనివర్సిటీని ఎవరైతే తమలో కలుపుకోవాలని చూస్తున్నాడు, వాడికి మొట్టమొదటి శత్రువు వాడి ఇంట్లో ఉన్నవాళ్ళు. అంచేత నిజంగా ప్రేమించండి, అబద్ధం అబద్ధంగా. అదే నేను చెప్పి అబద్ధం కలిగి మీరు అనుకుంటే నిజంగా ప్రేమించడండి. మీరు మీరు నిజంగా ఇష్టాన్ని ప్రేమించడండి. మీరు మొట్టమొదటి ఇంట్లో పోరాటం కావాలంటే కురుక్షేత్రం అంటే, కురుక్షేత్రం అంటే ఎక్కడో ఢిల్లీ దగ్గర కురుక్షేత్రం, ఎవరైనా కురుక్షేత్రం. రామాయణానికి రాముడు ఇటువంటి నాయకుడు, మనకు భారతంలో ధర్మరాజు శ్రీకృష్ణుడు అంటారు అటువంటి నాయకుడు వాళ్ళు. అటువంటి గొప్ప ధర్మరాజుకి ఎన్ని మంచి గుణాలున్న ధర్మరాజే అంత గొప్పవాడు అనుకునే ధర్మరాజు చెరువు జోదమాడు. ఇంత మన మాట ఏంటి అంటే ఏంటి? ధర్మరాజుకి మంచి బుద్ధి లేదని కాదు, మంచి బుద్ధి ఉంది. ఇంకేంటి అక్కడ? ధర్మరాజు యొక్క బుద్ధి కంటే, ధర్మరాజు యొక్క చాతుర్యం కంటే, ధర్మరాజు యొక్క మంచితనం కంటే ధర్మరాజు మీద తన ప్రారంభం ఎక్కువ పనిచేసింది కాబట్టి జోదమాడు అని ప్రారంభాన్ని అలా తీసుకోవాలి. ధర్మరాజు తెలివి తక్కువాడా? మహాత్ముడే, మనం చేతులు జోడించి నమస్కరించదగ్గవాడే. అయితే అటువంటి మహాత్ముడు కూడా జోదమాడాడు. నువ్వు ఎందుకు అయ్యాడు? ఇప్పుడు లోకంలో జోదవాడు వాళ్ళందరూ ధర్మరాష్ట్ర సమానం లేదు. మీరు మళ్ళీ అవనుకుంటే అటువంటి ప్రమాదంలో పడకండి. అంటే ఏంటి, అంత మహాత్ములు కూడా ఒకసారి ప్రారంభవశత్తు జోదవాడు. అంటే జోదవ అనేది హ్యాబిట్ కదా. ప్రారంభవశత్తు అంటే తనకున్న శక్తి కంటే ప్రారంభం యొక్క ఫోర్స్ ఎక్కువ జోదవం. అంటే ప్రారంభం యొక్క శక్తి ఎలా ఉంటుందో ఉదాహరణ కోసం చూస్తున్నాను. కానీ అటువంటి ధర్మరాజుకే ఒక జోదవ వ్యసనం లొంగిపోతే అంత కాదకుడు కూడా, అంత పరమ భక్తుడు కూడా. భక్తులు ధర్మరాజు ఒకడు, మహాభక్తులు ధర్మరాజు ఒకడు. ఇంకా మన మాట ఏంటి మరి, నీ మనస్సు ఏమి చేస్తుందో ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి గంట కాదు, ప్రతి నిమిషము జాగ్రత్తగా ఉండాలి. అని దినము అని దినము కాదు, ప్రతి క్షణము కూడా నీ మనస్సు ఏమి చేస్తుందో మీరు పరిశీలించుకుంటూ ఉండాలి. అదే ధ్యానము, అదే పరిశీలన. ఒక అబ్జర్వేషన్ పెట్టిన మీ మైండ్ అండి. మీ ఉదయం కురుక్షేత్రం, మీలోని చెడ్డ కోరికలే కౌరవులు, మీలోని మంచి కోరికలే పాండు. మీ యుద్ధం జరిగిపోయింది అనుకున్నారు, యుద్ధం అయిపోయింది, జరుగుతాను యుద్ధం. మీ యుద్ధం జరుగుతాను, మన హృదయంలో రోజు యుద్ధం జరుగుతాను. మన హృదయంలో కౌరవులు ఉన్నారు, మన హృదయంలో పాండవులు ఉన్నారు. ఆకు శిశుని అనుకుని చెట్టు చిమ్మచ్చి అనుకుని మేక తినేస్తాయి. అలాగే మనం ఏం చేస్తాము, ఒక చిన్న చిన్న మంచి దేవుని తెలుసుకోవాలి, భగవంతుని తెలుసుకోవాలి, జ్ఞానం సంపాదించాలి, చిన్న చిన్న కోరికలు వచ్చినప్పటికీ మళ్ళీ మనం దుష్టుని సహవాసం చేస్తే వెంటనే పోతాం. మనం భగవంతుని తెలుసుకోవాలని చిన్న సంకల్పం వచ్చిందనుకోండి, జ్ఞానం సంపాదించాలని కోరిక వచ్చిందనుకోని ప్రయత్నం మొదలు పెట్టాం అనుకుని మాట చిగురు రాగానే మేక తినేస్తే ఎలా ఉంటుందో అదేవిధంగా మనకి ఏదో మంచి మంచి సంకల్పాలు వచ్చినప్పటికీ మళ్ళీ చెడ్డ దుష్టి సహవాసం కానీ చేస్తే ఈ కాస్త సంకల్పం ఉండిపోతుంది. వెళ్ళి పెద్దవాడిని చంపడానికి, ఒక పెద్దవాడిని బలమైన చంపడానికి కష్టం ఉండాలి, గొడవలు ఉండాలి. కంటి పిల్లలను చంపడానికి ఏం కష్టం లేదు, రెండు నోట్ల కింద నోట్ల పైన చచ్చుకుంటాడు. అంటే మా భక్తి వయసు ఎంత ఉంది ప్రభు, పురుటి మంత్రంలో ఉన్న బిడ్డకి ఎలా ఉందో, మనకున్న భక్తి ఎలా ఉందో, మన దేవుని తెలుసుకున్న ప్రేమ కూడా అంతవరకు ఉంది ఇటువంటి స్టేజ్లో. అంటే బహు జాగ్రత్తగా ఉండాలి. నా మాటలు అర్థం చేసుకోండి, నా మాటలు అర్థం చేసుకోండి, నా హృదయాన్ని అర్థం చేసుకోండి, నా మనసును అర్థం చేసుకోండి. నేను చెప్తున్నాను అప్పుడప్పుడు ఏంటి చెప్తున్నాను, నా మాటలను అర్థం చేసుకుంటే నాకు లాభం లేదు, నా హృదయాన్ని అర్థం చేసుకుంటే నాకు లాభం లేదు. నా మాటలు మీరు అర్థం చేసుకుంటే మీకు లాభం, నా హృదయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీకు లాభం. అంతేకాని నాకు లాభం అని మీతో నేను చెప్తాను. అలాగే నేను చెప్పిన మాటలు మీరు అర్థం చేసుకుంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ నాకు లాభం, నన్ను మీరు తెలుసుకుంటే మీరు సుఖపడరు, మిమ్మల్ని మీరు తెలుసుకుంటే సుఖపడతారు. ఆత్మ అంటే ఏం లేదు, ప్రేమ అండి. గాడ్ ఈజ్ లవ్ అని చెప్పడం కంటే లవ్ ఇస్ గాడ్ అని చెప్పడం, గాడ్ ఈజ్ ట్రూత్ అని చెప్పడం కంటే ట్రూత్ ఇస్ గాడ్ అని చెప్పడం మంచిది, దేవుని సత్యం అని చెప్పడం కంటే సత్యము దేవుడు అని చెప్పడం మంచిది. సత్యానికి మించిన దేవుడు లేడు, సత్యానికి మించిన మతం లేదు, సత్యానికి మించిన ఋషి లేడు, సత్యానికి మించిన వ్యక్తి లేడు, సత్యానికి మించిన దేశం లేదు. ప్రతి మనిషి కూడా తన తన వంచన చేసుకుంటున్నాడు. నిన్న కాదు మన ఎన్టీ రామారావు అన్నాడు, అతను ఎర్రగొండ కట్టుకుంటాడు ఈ మధ్య. నిన్న ఏమన్నా అంటే నాకేం కోరికలు లేవు, నాకేం వాంఛలు లేవు, చూడండి నా భర్త అన్నాడు మోసం. అంటే మన మోసం చేయడానికి చెప్పడం లేదు, వాళ్ళు కూడా మోసం చేసుకుంటున్నాడు. అదే మీరు అదే విజ్ఞానం ఎన్టీ రామారావు అన్నారు ఏం చెప్పాడో మీరు నిజం అనుకోకండి. అదే మీ సొంత బుద్ధి ఏం చేస్తున్నారు మీరు, ఎన్టీ రామారావు చెప్పాడో నిజం మీరు అనుకోద్దు, ఇందిరా గాంధీ చెప్పాడు కాబట్టి నిజమని అనుకోద్దు, అది పోస్ట్ మాస్టర్ చెప్పాడు కాబట్టి నిజమని అనుకోండి. మీ సొంత బుద్ధులు ఏం చేస్తున్నారు, ఎర్రబట్టలు లోపల వంచులు పోతాయి, లోపల కోరికలు పోతాయి. అంటే మీరు ఏం చెప్తున్నారు, వాడు చెప్పాడు నిజం, వీడు చెప్పాడు నిజం అంటున్నారు. అంటే మీ బుద్ధి ఎవరైనట్టు, మీకు ఎందుకు ఇచ్చాడు బుద్ధి, ఎన్టీ రామారావుకి బుద్ధి ఇచ్చాడు, మీకు బుద్ధి లేదా? అందుకేనండి ఎన్టీ రామారావు బుద్ధి ఇచ్చాడు ఆలోచిస్తున్నాడు, మీకు బుద్ధి లేదా భగవంతుడు? మీరు ఎందుకు ఆలోచించారు? భారతదేశానికి అర్జెంట్ లేదు, భారతదేశానికి వెంటనే కావాల్సింది. నా ఉద్దేశం డివోషన్ కాదు, రేమని కావాలి. మీ తెలివితేటలతోటి మీరు ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఆత్మగా ఉండటానికి ప్రయత్నం చేయండి, ఆత్మను ఊహించడానికి ప్రయత్నం చేయండి. మీ ఆలోచన కానీ మీ తలంపులు కానీ ఆత్మను సమీపించండి, ఇంకా ఆత్మను ఊహించడానికి ప్రయత్నించండి. కొన్ని బ్యాటరీ లైట్లు ఎంత పొడుగుంటాయి, కొన్ని బ్యాటరీ లైట్లు ఎంత పొడుగుంటాయి. ఎంత పొడుగాటి బ్యాటరీ లైట్ అయినా, ఎంత చిన్న బ్యాటరీ లైట్ అయినా సూర్యుడు వెలుతురు ముందు బహు తక్కువ. సూర్యుడి ముందు మామూలు దీపాలు, మామూలు బ్యాటరీ లైట్లు అంటూ అహంకారం కొన్ని తెలివితేటలు కూడా. అంటే మీ తెలివితేటలోనే బ్యాటరీ లైట్ తోటి భగవంతుని కోవటానికి చూడండి. మీ బ్యాటరీ లైట్ మీరు అవసరమైతే ఆపరేషన్ చేయండి, అనుకరణ వద్దండి. మీరు చెడ్డ చేస్తే నా డెస్టినే అనుకరణ మటుకు, ఇన్విటేషన్ మటుకు నేను ఒప్పుకోండి. మీరు స్వతంత్రంగా ఉండి నేను స్వతంత్రంగా జీవించాను, భయపడి ఏ పని చేయొద్దు. ఈశ్వరు మిమ్మల్ని అలంకరిస్తాను. ఏం కావాలి తెలియడానికి ముందే ఈశ్వరుడు తెలుసు మీకు ఏది కావాలి. నన్ను బంధువులతోటి అర్ధబలంతో అండబలంతో అలంకరించు, లేదా నన్ను కీర్తితో అలంకరించు, నన్ను మల్లె పువ్వులతో అలంకరించు. నాకు పూలగండలు అయ్యని ప్రతివాడు ఈశ్వరుని అడిగేవాడు, కానీ నన్ను జ్ఞానంతో అలంకరించి అడిగే భక్తులు మీకు ఎక్కడ కనిపిస్తుంది. మీరు నిజమైన భక్తులు కానీ ఏది కాదని మీరేం భయపడక్కర్లేదు. మీలో కొంతమందికి మాకు అన్ని మంచి గుణాలండి, నాకు చెడ్డ గుణాలు లేవండి, మేము చాలా మెచ్చివాళ్ళు ఉండి వాళ్ళ మంచి అలవాటు ఉంటే అద్దరు గర్వం తెచ్చుకుని మీరు లోపల దేవుడు ఉండాలండి. మీ గోడకు మంచి అలవాట్లు ఉన్నాయి, చెడ్డ అలవాట్లు అది దీన్ని మోక్షం వచ్చేస్తుంది. గోడకి లోపల ఎవరు లేదు, అసలు మీరు స్ట్రగులేదు హృదయంలో. అది ఓన్లీ వన్ సెంటెన్స్ ఎన్నైపోయాను ఈ రోజు, ప్రతి ఆదివారం ఇలా చూపుతున్నాక వన్ సెంటెన్స్ హార్ట్ లోంచి వచ్చిన ఒక వాక్యం నాకు కనపడలేదు. అది ఏదో ఒక దీపం ఎదుగుతాంటే మన పది దీపాలు వెలిగించుకోవచ్చు, ఆ దీపం దగ్గర పట్టుకుని ఒక దీపాన్ని ఎదుగుతూ ఉండాలి. ఈ ఆదివారం సమావేశాలు దేవుడు వైకుంఠము కైలాసము మోక్షము మాటలు తెలుసండి. సింగిల్ మ్యాన్ ఎవరైనా ఒక్కరైనా నన్ను అర్థం చేసుకోవాలంటే నాకు ఏమి నేను వచ్చినట్టు. గురువు చాలా గొప్పవాడని చెబితే మీరు సుఖం లేదు, నాకు సుఖం లేదు. నేను చాలా గొప్పవాడని మీరు చెబుతారనుకోండి, దానివల్ల నాకు కలిసి వచ్చింది లేదు, మీకు కలిసి వచ్చింది. ఇది ఎప్పుడు నేను సంతోషిస్తాను, నేను చెప్పిన మాటనే. నేను ఏ స్పిరిట్ తోటి అయితే వరదల నుంచి ఆ మాట చెబుతున్నాను, అదే స్పిరిట్ తోటి మీరు అర్థం చేసుకుని మీరు అనుభవించగలిగితే అప్పుడు మీరు నన్ను గౌరవించినట్టు. మీ ఓట్లు నేను ఆశించడం లేదు, మీ నోట్లు ఆశించడం లేదు, అర్థం చేసుకునే మీరు అని ఆశిస్తాను. స్నానం తినేది సాధనం అనుకో, స్నానం చేసేది సాధనం అనుకో, అది ఎంత నేతలుగా మీరు చేస్తున్నారు భగవంతుని తెలుసుకునే ప్రయత్నం కూడా అంత న్యాచురల్ గా ఉండాలి నా హృదయపూర్వకమైనటువంటి. ఎవరైతే సహజంగా జీవిస్తున్నాడో, ఎవరైతే న్యాచురల్ గా జీవిస్తున్నాడో, వారికి పూజతోటి, జపంతోటి, తపంతోటి సంబంధం లేకుండా జ్ఞానం కలుగుతుంది. పూజలతోటి, జపాలతోటి, తపార్థులు వాడికి అక్కడ. ఎవరైతే కృత్రిమంగా జీవిస్తున్నాడో, తన కృత్రిమ జీవితానికి దూరం అవ్వటం కోసం ప్రయత్నం కావాలి. వాటిని పూజలు అన్నారు, జపాలు అన్నారు, ధ్యానాలు అన్నారు. మీ మైండ్ న్యాచురల్ కండిషన్ లో కనుకుంటే మీరు జ్ఞానం వచ్చిందని, మీ మైండ్ కంటే అన్యాచురల్ కండిషన్ లో ఉంటే మీరు ధ్యానం చేయాలి, జపం చేయాలి, పూజ చేయాలి, సాధన చేయాలి. ఎప్పుడైతే న్యాచురల్ కండిషన్ లోకి వస్తుంది చెప్పడం, అన్యాచురల్ కండిషన్ ఉన్న మైండ్ మైండ్ ఏమైంది, అన్యాచురల్ కండిషన్ ఉందో వాడు జ్ఞానం కాదు. మీ జీవితం సహజంగా ఉంటే, మీ జీవితం సరళంగా ఉంటే మీరు జ్ఞానం దాని అంతరకి వస్తుంది. ఇంకా మీ హృదయంగా రెడీమేడ్ గా ఉండాలి. మీరు పట్టండి ఆ తెలియబడుతున్నాడు వేసు. మీ మనస్సు సహజంగా ఉంటే జ్ఞానం దాని అంతరకి వస్తుంది. ఎవరైతే కృత్రిమ జీవితానికి అలవాటు పడ్డారో, కృత్రిమ మాటలకు అలవాటు పడ్డారో, కృత్రిమ చేష్టలకు అలవాటు పడ్డారో, కృత్రిమ గౌరవాలకు అలవాటు పడ్డారు, మాకు చాలా గౌరవాలు ఉన్నా, మాకు ఇంత గౌరవం ఉంది, అంత గౌరవం ఉంది, ఎవరైతే చెప్పుకున్నారో గౌరవం నిలబడి మీరు ఎవరు అనుకోవద్దు. ఆర్టిఫిషియల్ మహా సామ్రాజ్యాలు కాలగర్భంలో ఎదిగిపోయింది. మీ శరీరం అంటే మీ మనస్సు అంటే అహంకారం. అంటే మీరు కృత్రిమంగా జీవిస్తూ కృత్రిమ గౌరవాల కోసం మీరు ఎవరు ట్రై చేయగలరు? కృత్రిమంగా జీవిస్తుంటే, కృత్రిమ గౌరవాల కోసం మీరు ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ పోగొట్టుకోవడానికి ఎన్నో జన్మలు మీరు ఖర్చు పెట్టాలి. సోదర మహాశయ గారు కాలం ఖర్చు అవుతుంటే బాధపడుతున్నారు, డబ్బు ఖర్చు అవుతుంటే బాధపడుతున్నారు, మీ ఇంట్లో వస్తువులు ఏమైనా పోతే బాధపడుతున్నారు. అవి జన్మలో పోతుంది, జ్ఞానం లేకపోతే ఎవరైనా బాధపడుతున్నారు. బంగారం పోతే మీరు బాధపడుతున్నారు, రూపాయలు పోతే మీరు బాధపడుతున్నారు, కానీ మీరు జ్ఞానాన్ని సంపాదించుకుని శరీరాలే పోతున్నాయి కదా, మీ శరీరాలు పోతున్నాయి కదా, మీరు ఏమైనా బాధపడుతున్నారు ఈ శరీరాల గురించి. అంటే మీరు ఎవరి గురించి, ఆభరణాల కంటే మీరు ఎక్కువ కాదా? మీ ఆభరణాల కంటే మీ రూపాయల గురించి కంటే మీ గురించి మీరు ఆలోచించుకోరా? అని మీకంటే మీ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ, మీకంటే మీ గార్మెంట్స్ ఎక్కువ, మీ గార్మెంట్స్ కంటే మీ ఆర్గ్యుమెంట్స్ కంటే మీరు ఎక్కువ కాదా? నా జీవితంలో మై లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్. మీరు ఎప్పుడు జీవితం పొడుగునా ఫెయిల్ అవుతూ వచ్చాను. మై లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అండ్ ఫుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్. మీరు చెప్పండి ఎవరైనా ఎందులో సక్సెస్ అయ్యింది, ఎందులో సక్సెస్ అయ్యింది? తలంపులు మీరు శత్రువులు అనే సంగతి ఈనాటికని మీకు తెలిసిందా? ఈ తలంపులో మీ ఆత్మను మెరుగు చేస్తున్నాయని, ఈ తలంపులో మీరు నిన్న ఆత్మను తెలుసుకోకుండా మిమ్మల్ని ఆత్మకు దూరం చేస్తున్నాయనే సంగతి ఏనాటికి తెలుసుకుంది? ఈనాటిగా ఈనాటిగా ఇప్పుడు నాకు నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు కనిపిస్తున్నారు? నా బెడ్ డ్రైవర్ స్విచ్ గారు. ఇప్పుడు నాకు కరువు వల్ల అయింది, బియ్యం కరువు లేదు, నాకు డబ్బు కరువు లేదు, ప్రేమే కరువు కన్నా. నా బెడ్ డ్రైవర్ చచ్చిపోయాక నన్ను ఎవరు ప్రేమించమని. బట్టలు కరువు లేదు, బియ్యం కరువు లేదు, డబ్బు కరువు లేదు, ప్రస్తుతానికి నాకు కరువు వల్ల ప్రేమ. ఆ లోటు మా ఇంగ్లీష్ డాక్టర్ గారు, హోమియోపతి డాక్టర్ గారు పేరుతారు. హోమియోపతి డాక్టర్ గారు బ్రహ్మాజీ గారు వస్తున్నారు, మా ఇంగ్లీష్ డాక్టర్ గారు రామారావు గారు వస్తున్నారు. ఇద్దరు డాక్టర్లు కలిసి నాకు ఆ కరువు తీరుస్తారని నమ్ముతున్నాను. కావాలని ఎక్కువ సంతోషాను. నేను టైం కిల్లర్ని. నేను ఏదో చెబుతున్నాను మీరు అనుకుంటున్నారు, కానీ నేను టైం కిల్లర్ని. రాముడు ఏమో రావణాసుని చంపాడు, నేను మీ కాలాన్ని చంపుతున్నాను. కృష్ణుడు కంసుని చంపాడు, నేనేం చేస్తున్నాను మీ కాలాన్ని చంపాడు.